5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ నిర్యాణం జరిగిపోయిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు నవలల రూపంలో ఈకే గారు రచించారు. దాన్ని కూడా మీరు కాస్త గమనించుకోండి. ముఖ్యంగా ఇక్కడ గుర్తు ఉంచుకోవాల్సినటువంటి విషయము, అనేక మంది గురువులు, అనేక మంది మహాపురుషులు ఎక్కడైనా సరే, ఏ జాతి మత స్థానంలో పుట్టినా, దేశీయులైనా విదేశీయులైనా, చైనాలో పుట్టినా, జపాన్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా, వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి శక్తి ఒకటే. ఇప్పుడు మైక్ పెట్టుకుంటున్నాం, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, టెలిఫోన్లు ఉన్నాయి, శక్తి ఒకటే, ఎలక్ట్రిసిటీయే. అలాగే మానవ జాతి ఉపయోగించుకోగలిగేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శక్తిని భారతీయులు కనిపెట్టారు. భారతీయులు కనిపెట్టారు కానీ ఆ శక్తి భారతీయతకి సంబంధించింది కాదు. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. న్యూటన్ కనిపెట్టాడు గురుత్వాకర్షణ శక్తి, కానీ గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ది కాదు, అది సర్వజనీనమైనది. కానీ ఆ సర్వజనీనమైనటువంటి ఆ శక్తిని మొట్టమొదటిసారి న్యూటన్ మనకు అందించాడు కనుక దాన్ని న్యూటన్ నియమం అంటాం మనం. కానీ ఆ నియమానికి న్యూటన్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అందుకే వేదాలు ఎవరూ రచించలేదు, దర్శించారు అని చెప్తాం మనం. గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ ఏం రాయలే, ఎలక్ట్రిసిటీ గురించి ఫ్యారడే ఏమి శాసించలేదు ఎలక్ట్రిసిటీ ఇలా ఉండాలని. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని దర్శించాడు. ఈ విధంగా దర్శించినటువంటి ఋషులు వాళ్ళు దర్శించిన అత్యద్భుతమైనటువంటి శక్తిని వేదాలలో నిక్షిప్తపరిచారు, దాచారు అంటే ఇంకా కరెక్టేమో. వేదాలలో రాయలేదు వాళ్ళు, వేదాలలో దాన్ని దాచారు వాళ్ళు. ఏ విధంగా అవుతాయి, మనం క్యాప్సూల్ వేసుకుంటున్నప్పుడు మందు క్యాప్సూల్లో నిక్షిప్తమై ఉంటుంది. క్యాప్సూల్ కనుక మీరు ఇలాగ రెండు ముక్కలు చేస్తే లోపల ఆ పౌడర్ కనిపిస్తుంది మీకు. అలాగే వేదాలు ఒక ఆవరణ మాత్రమే. ఏ ఆవరణ అంటే ఋషులు గమనించినటువంటి సత్యానికి. కానీ ఋషులు గమనించినటువంటి సత్యము ప్రకృతిలో ఉన్నటువంటి సత్యం, అంచేత దానికి క్యాప్సూల్ కూడా ప్రకృతిలోనే ఉండాలి. అప్రాకృతికమైనటువంటి మనిషి తయారు చేసినటువంటి క్యాప్సూల్ దానికి పనికిరాదు. అంచేత ఋషులు గమనించిన సత్యం ఏమిటి అంటే, మానవ శరీరము అనేటటువంటి క్యాప్సూల్లో ఆ శక్తి నిక్షిప్తమైంది. కానీ క్యాప్సూల్ చూస్తే మనకేం అర్థం కాదు లోపల ఏమందుందో. అలాగే ఈ మానవ శరీరాల్ని కనుక మనం చూసుకుంటే దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేదాత్మకమైనటువంటి శక్తి. ఈ వేదాలు శరీరానికి అవతల ఎక్కడో లేవు, శరీరానికి అవతల ఎక్కడో ఉన్నటువంటి వేదాలు మనకు అనవసరం కూడా. శరీరంలో దూరి శరీరానికి ఉపయోగపడినటువంటి ఆహారము, ఎంత మంచి ఆహారం అయితే ఏం లాభం, మనం తింటాం అరగదు, ఏం లాభం ఆహారం. శరీరం ఏ శక్తినైతే ఉపయోగించుకోగలదో, ఏ శక్తినైతే నిక్షిప్తం చేసుకోగలదో, ఆ శక్తిని వేదాలు అన్నారు. త్రైవిద్యామాం సోమపా భూతపాపా. వేదాలు మూడే, నాలుగు వేదాలు కావు. అనాదిగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది, వేదాలు మూడా నాలుగా. చాలాసార్లు నాకు ఆధునిక రీసెర్చ్, ముఖ్యంగా భాషలో రీసెర్చ్ చేసేవాళ్ళని చూస్తే కొంచెం అనుమానం ఇస్తున్నా, సార్ వాళ్ళ రీసెర్చ్ ఎందుకు చేస్తున్నారు అని. పోతని ఎక్కడ పుట్టాడు రీసెర్చ్, అది పోతని ఏం రాశాడు అని రీసెర్చ్ చేయం మనం. అతని భాషను బట్టి, అతను రాసినటువంటి ఛందాలను బట్టి, ఏదో వర్ణాన్ని బట్టి, లేకపోతే ఫలానా చోట ఎక్కడో దగ్గాడనో, ఫలానా చోట ఎక్కడో తుమ్మాడనో. దగ్గు అనే పదము ఫలానా మండలంలోనే ఉంటుంది కనుక ఆయన అక్కడే పుట్టాడనో, ఇది రీసెర్చ్. కానీ ఇంతకీ పోతన ఏం చెప్పాడో పలికెటిది అందరూ మర్చిపోతారు. అది మాత్రం మాకొద్దు, అది చదివిస్తారు పాపం, చదువుతారు వాళ్ళు. ఈ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళందరూ పాపం ఆ పోతన రాసిన గ్రంథాలన్నీ చదువుతారు. ఒక్కొక్కసారి మనం కూడా ఈ గురువుల చరిత్రని అలాగే చదువుతున్నామేమో, ఆయన అక్కడ పుట్టాడు ట శ్రద్ధిశ ఎక్కడ పుట్టాడో దాని మీద పెద్ద రీసెర్చ్ చేస్తున్నాను, మీకు తెలియదేమో. ఒక 100 కోట్ల రూపాయల గ్రాంట్ ఎంతో శాంక్షన్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ శుద్ధిసాయి ఎక్కడ పుట్టాడో తెలుసుకోవటానికి. కానీ ఆయనే చెప్పాడు, యోగుల జన్మ ఏరుల జన్మ మీకు ఎందుకయ్యా బాబు, ఏరు ప్రవహిస్తోంది కదా, దిగే నీళ్లు తాగే అయిపోయింది కదా, మీకు దాహం తీరుతుంది కదా, ఎక్కడ పుట్టాడో మీకెందుకు. అలాగే ఈ వేదాలు ఎక్కడ పుట్టాయి అంటే 3 పదాల నుంచి పెట్టాయి, అగ్ని, సూర్యుడు, చంద్రుడు. అది గుర్తుంచుకోండి. ఈ 3 వేదాల యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు కావాలి అంటే 5వ పేజీలో సాధకులతో ఒక మాట అని ఉంది. ఏంటి టీ రావటం లే, ఇంకా వస్తుంది కదా, సరే అయితే. సాధకులతో ఒక మాట అని ఉంది అక్కడ, అగ్ని, సూర్య, చంద్ర చూస్తున్నారు కదా, అదే 3 వేదాలు. అగ్నితో మొదలవుతుంది వేదం, ఋగ్వేదం, అగ్నిమీలే, అగ్నిం దూతం, రకరకాలుగా అగ్ని సూక్తంతో మొదలవుతూ ఉంటుంది. సూర్యుడు చంద్రుడితో ఎందుకు మొదలెట్టలేదు అంటే సూర్యుడు చంద్రుడు మనకు ఎదురుకుండా కనిపిస్తూనే ఉన్నారు కనుక. ప్రతిరోజు సూర్యుడు చంద్రుడు మనకు కనిపిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు సిగరెట్ కాల్చుకోవటానికో ఉదుత్తి కాల్చుకోవటానికో అగ్గిపుల్ల గీస్తూనే ఉన్నాం. ఆ సూర్యుడు చంద్రుడు అగ్ని మనం ఎదురుకుండానే ఉన్నారు. కానీ ఆ ముగ్గుంటి కలయిక శ్రీ విద్య అన్న చిన్న సత్యాన్ని గుర్తించలేకుండా ఉన్నాం. అక్కడ నుంచి మన కుండలిని జాగరణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంచేత ఈ అగ్ని విద్య, ఈ సూర్య విద్య, ఈ చంద్ర విద్య మీరు వేరుగా ఏమీ సాధించక్కర్లే, అది ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నదాన్ని ఉపయోగించుకోవటమే. సైంటిస్ట్ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తిని కనిపెట్టిన తర్వాత అది సర్వజనీయం అయిపోతుంది. మళ్ళీ దానికోసం మళ్ళీ మీరు రీసెర్చ్ చేయక్కర్లే. ఫలానా వాడు ఎప్పుడో ఫారడే రీసెర్చ్ చేసిన దాన్ని మనం గుర్తు చేసుకుని అదే యాంగిల్లో అదే దృష్టికోణంతో మళ్ళీ మనము ఇక్కడ ఆ వైర్లని వాటిని కల్పిస్తే అదే యాంగిల్లో మనకి కరెంట్ వచ్చేస్తుంది. కానీ ఇది ఎప్పుడైతే మర్చిపోతాము, ప్రకృతిలో ఉన్నటువంటి అగ్ని, ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు, ప్రకృతిలో ఉన్నటువంటి చంద్రుణ్ణి, మీలో ఉన్నటువంటి సూర్యుడితో, మీలో ఉన్నటువంటి అగ్నితో, మీలో ఉన్నటువంటి చంద్రుడితో కలపాలి. అది యోగము అంటే కలయిక. ఈ కలయిక కలపటానికి లింక్ ఏముంది మీ దగ్గర? ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి కదా. బాహ్య జగత్తులో ఉన్నది, లోపల జగత్తులో ఉన్న దానికి మధ్య ఒక సేతు, ఒక లింక్ మనం స్థాపించుకోవాలి అనుకుంటే ఆ శ్వాసే ఆ లింక్. ఊపిరి ద్వారానే మనకి బాహ్య జగత్తుతో సంబంధం ఏర్పడుతుంది. ఆ శ్వాసను ఉపయోగించుకుని మన శరీరంలో ఉన్నటువంటి పింగళ, బాహ్య జగత్తులో ఉన్నటువంటి సూర్యుడు, ఏ విధమైనటువంటి అనుమానము మనం పడాల్సిన అవసరం లేకుండా ఋషులు వాటి పేర్లే డైరెక్ట్గా చెప్పాడు. పింగళ అంటే అర్థమేమో అని చెప్పి సూర్యనాడి అని కూడా చెప్పారు వాళ్ళు. ఇడ అన్నారు, ఇడ అంటే అర్థం అవుదేమో అని చెప్పి చంద్రనాడి అని చెప్పారు. మరి అగ్ని సుషుమ్న, సుషుమ్న నాడి అగ్ని. అందువల్లే సాధన చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి తాపము, తపస్సు, మంటలు వస్తాయి. కానీ ఆ మంటలు వచ్చినప్పుడు మనకి ఏ మంటలు రాకుండా ఏ విధమైనటువంటి సాధనలు జరగవు. మంట ఎక్కాలి, పరీక్ష ఉంది అనే దగ్గరికి వచ్చి మంట ఎక్కితే చదవటం మొదలు పెడతాం మనం. అంతవరకు చదవడు వాడు, డేట్ వచ్చేసి ఇంకా రేపు పరీక్ష రాయాలి అంటే పరిగెట్టుకొస్తాడు మాస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని. అది అగ్ని, పరిగెట్టించేటటువంటి శక్తి. ఆ అగ్నినే మిమ్మల్ని జాగరణ చేసుకోమని చెప్తున్నాను నేను. ఆ జాగరణలోని ఒక భాగమే ఈ పుస్తకం కూడా. ఈ పుస్తకం వెనకాతను ఉన్నటువంటి స్టోరీ చదివితే అనిపిస్తూ ఉంటుంది, సాధనలో మనం చేసే పొరపాట్లు అవే, సాధనలో మనకి జరిగే లాభాలు అవే అని. సుమారు ఒక 40 రోజుల కిందట అనుకుంటాను, వేటపాలెంలో ఉన్నటువంటి మన పరివార సభ్యుల్లో ఒకళ్ళకి ఆశువుగా సహజంగా ఈ గురుదేవుల యొక్క అష్టోత్తర శతనామావళి బయటకు వచ్చింది. నోట్ చేసుకున్నారు వాళ్ళు, నోట్ చేసుకున్న తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారు అవి. అందుకే ఈ అష్టోత్తర శతనామావళి యాక్చువల్గా నాది కాదు. ముందు మాటలో ఈ 4వ పేజీలోనే ఉంది పక్కనే, గురుదేవాల నామావళిని కుండలిని జాగరణంకు వీలుగా మలచటానికి స్ఫూర్తి ప్రేరణ ఇచ్చిన శ్రీ బీజిఎం ప్రసాద్, ఆయన శ్రీమతి హేమవతి గారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అసలు దారి చూపించింది ఈ విధంగా గురుదేవుల యొక్క చరిత్రని మలచవచ్చు అని చెప్పింది వాళ్ళు. అంతవరకు నాకు అసలు ఐడియా రాలేదు, ఆ విధమైనటువంటి అవగాహన రాలేదు. చదివాను, ఆ నామాలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయనిపించింది. కొంతమందిని గబగబగబ మీరు దాన్ని రాసి అందరికీ ఇచ్చేయండి అన్నాను. ఏమైందో మరి, అందరికీ వెళ్ళిందో లేదో నాకు తెలియదు, వెళ్ళకపోవటం కూడా ఒక విధంగా మంచిదేనేమో, ఈ రూపంలో వచ్చిందని. దాని తర్వాత ఈ నామాలను సంస్కృతంలో పెడితే ఇంకా బాగుంటుందేమో, ఈ తెలుగులో నేను ఇచ్చినటువంటి నామాలను సంస్కృతంలో పెడితే బాగుంటుందేమో అనిపించి ఆపాను నేను. 30 రోజులు గడిచినా నో రెస్పాన్స్. చివరికి ఎప్పుడో ఒకసారి నేను అడిగితే ఆ నామాలు వచ్చాయి నా దగ్గరికి. నామాలకి, సంస్కృతంలో ఉన్న నామాలకి, తెలుగులో నేను చెప్పినటువంటి భావానికి ఏ విధమైనటువంటి పొంతన కుదరలేదు. చేతులెత్తేసా, లాభం లేదు, ఇదేదో సంస్కృతంలో మలచబట్టడానికి వీలు కాదు. సరే కూర్చున్నాం. 8వ తారీఖు సాయంత్రం, సుమారు 5 రోజుల కిందట, 8వ తారీఖు సాయంత్రం ఇలా రాస్తే బాగుంటుంది అనిపించి కొంతమంది వ్యక్తుల్ని నాకు సహాయం చేయమని అడిగాను నేను. ఆ సహాయం చేసిన వాళ్ళు ఆ సహాయం చేసి ఉండకపోతే ఈ పుస్తకం ఈరోజు మీ చేతికి వచ్చి ఉండేది కాదు. కుండలిని శక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అన్నదానికి చెప్తున్నాను నేను. అసలు ఎలా పనిచేసింది? కొంతమంది వ్యక్తుల్ని రాత్రి పగలు మీరు రాయాల్సి వస్తుంది, మీరు రండి అని అడిగాను నేను. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, కొంతమందికి వీలైంది, కొంతమందికి వీలు కాలేదు. వచ్చిన వాళ్ళు వచ్చారు, రాసిన వాళ్ళు రాశారు, రాత్రి పగలు రాశారు. అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, రాత్రి పగలు మంటెక్కింది వాళ్ళకి, రాసిందే రాయటం, రాసింది మళ్ళీ ఫేర్ కాపీ చేయాలి. ఫేర్ కాపీ చేశాక ఏదైనా తప్పు కనిపిస్తుంది సహజంగా, నాకు కనిపిస్తే మళ్ళీ రాయాలి. ఇది ఈ కార్యక్రమం 8వ తారీఖు పగలు మొదలైంది, రాత్రి మొదలైంది, అంటే యాక్చువల్గా 9వ తారీఖు పొద్దున్న మొదలైంది. అందజేశారు దత్త జయంతి నాడు ఈ కుండలిని విద్య నిక్షిప్తమై ఉంది. అసలు అసలైన నిజమైన ఆధ్యాత్మిక విద్య ఇదే. కబీర్ దాసికి శక్తి వచ్చినా, మీరాబాయికి శక్తి వచ్చినా, సక్కుబాయికి శక్తి వచ్చినా, ఏ ఋషి ఏ విధమైనటువంటి శక్తి చూపించినా ఈ కుండలిని సంబంధము లేకుండా ఆ శక్తి బయటికి రాదు. ఆ శక్తి ఈనాడు మీకు పుస్తక రూపంలో అందింపబడింది అంటే నిజంగా అది గురు అనుగ్రహమే. అందుకే దానికి పేరే, అంతకంటే ఇంకోటి పెట్టాలనిపించలే, నాకు చేత కాలేదు. అసలు ఆయన అనుగ్రహం అలాగ క్షణక్షణం నాకు ఈ పుస్తక రచనలో ఈ రూపంలో మీకు అందించటానికి. షట్చక్రాల బొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయి? అది పెద్ద ఇబ్బంది అయింది నాకు. అన్నీ 3 రోజుల్లోనే జరగాలి. 8వ తారీఖు రాత్రి నుంచి 10వ తారీఖు పొద్దున్న ఇవంతా జరగాలి. వచ్చాయి ఆ బొమ్మలు? వచ్చిన తర్వాత అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ చేతిలో ఉన్నాయి కదా. ఆ చక్రాల యొక్క బొమ్మల్ని నేను వివరణ ఇస్తాను. నేను ఇప్పుడు మీరు సాధన చేయటానికి అప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయో అప్పుడు అవి తెలుస్తాయి మీకు. అవి కూడా వాటిలోనే వచ్చాయి. ఇవంతా దొరుకుతూ ఉంటే కుండలిని జాగరణ అంటే గురు అనుగ్రహమే అని తెలుసుకున్నప్పుడు గురుగీతకి కుండలినికి ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా చూపించాలి అనే ఆలోచన వచ్చింది మధ్యలో. ఇదంతా 8వ తారీఖు తర్వాత జరుగుతున్నటువంటి ఆలోచనలు. ఇది రాస్తూ రాస్తూ మధ్యన గురుగీత వచ్చింది. ఆ గురుగీతకి హిమాలయాలకి ఉన్న సంబంధము, గురుగీతకి దాదా గురుదేవులకి ఉన్నటువంటి సంబంధము, గురుగీత శ్రీరామశర్మ ఆచార్యకి ఉన్నటువంటి సంబంధము, సరే గురుగీతకి జగద్గురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడికి మహానుభావుడికి ఉన్న సంబంధము, శ్రీచక్రానికి గురుగీతకి ఉన్నటువంటి సంబంధం, అయాచితంగా ఆ గురుగీత పుస్తకాలు తీస్తూ ఉంటే ఆ శ్లోకాలు వాటంతట అవే ముందుకు వచ్చాయి. కేవలం ఈ పుస్తక ఈ ఫోటోలు ఈ శ్లోకాల కూర్పుకి 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టిందని నేను అనుకోను. కేవలం 5 నిమిషాలు టైం పట్టింది. కృష్ణుడి ఫోటో వెతయటానికి 3 గంటలు పట్టింది. అంచేత ఆ గురుగీత గురించి చదువుకునే ముందు గురువుని ప్రార్థించటానికి కూడా కావలసినటువంటి విధానము కూడా పుస్తకం ముందే ఇచ్చాను నేను మీకు. ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ మహనీయుడు ఎప్పుడు పుట్టినా అతనికి తెలిసినా తెలియకపోయినా అతను ఉపయోగించుకున్నటువంటి శక్తి ఈ మూడు శక్తులే. అగ్నిశక్తి అయినా అయి ఉండాలి, సూర్యుడి యొక్క శక్తి అయినా అయి ఉండాలి, లేకపోతే చంద్రుడి యొక్క శక్తి అయినా అయి ఉండాలి. ఎప్పుడు కూడా సూర్యుడి యొక్క శక్తితోనే మనం స్టార్ట్ చేస్తాం. ఆ సూర్యుడి యొక్క శక్తితో సంబంధం పెట్టుకోవటానికి కిరణములు అనే కోణంలో చూడండి. కిరణములు అనే కోణంలో సూర్యుడికి ఎదురకుండా ఉన్నటువంటి విష్ణుగ్రంథి ఖండములు 52, 54 అనేటటువంటి అంకెలు ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించుకుంటాం. ఆ 106 ఆశ్చర్యం ఏమిటి అంటే, ఈ పుస్తకం తీగానే నాకు చివరి అంకె కూడా 106 కనిపించింది. అది వాళ్ళు ఎంత జాగ్రత్తగా సెట్ చేసి ఆ గురువులు ఈ పుస్తకాన్ని అచ్చుగుద్దించుకున్నారో అనుకున్నాను నేను. కరెక్ట్గా అది ఎందుకు 106 పేజీ కొట్టడానికి, ఏ యాంగిల్లో అది ఎలా సెట్ చేశారో, అంత అద్భుతంగా వాళ్ళు ఎలా సెట్ చేసుకుంటారు ఆ సూర్యకిరణాలను. కానీ ఆ సూర్యకిరణాలు అంటే మళ్ళీ గాయత్రి మంత్రమే. ఆ గాయత్రి మంత్ర సాధనని విష్ణుగ్రంథి భేదనకు అనుగుణ్యంగా, సూర్య విజ్ఞానానికి అనుగుణ్యంగా మీరు ఉపయోగించుకోవటానికి, దానికి ఎదురకుండా 52, 54 ఎదురకుండా తత్వాలు ఉన్నాయి, అగ్నితత్వము, వాయుతత్వము. దానికి ఎదురకుండా మణిపూరక చక్రము, అనాహత చక్రము. సాధనా విధానం అని కిందన ఒక కోలం ఉంది, కిందకి వెళ్ళిపోతే 6 అనే అంకె కిందన సాధనా విధానము, షట్చక్ర జాగరణ, పంచీకరణ, 360 శ్రీ విద్య, గ్రంథి భేదనము. ఇందులో ఈ 360 అనేది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఈ 360 అనేది 360 రోజుల్లో ఈ సిలబస్ పూర్తయిపోతుంది అని అర్థం. ఏ సాధకుడైనా సంవత్సరము, వత్స అంటే సన్, ఎస్యుఎన్ సన్ను కావచ్చు, అది ఎస్ఓఎన్ సన్ను కావచ్చు, వత్సరము. బాగుగా ఆ తండ్రికి తగిన కొడుకుగా మీరు 360 రోజులు జీవిస్తే ఈ సాధనా విధానం పూర్తయిపోతుంది. దీనినే సుపర్ణ సూక్తంలో కూడా చెప్పబడి ఉంది. సుపర్ణ సూక్తం కూడా తర్వాత ఎప్పుడైనా మనం క్లబ్ చేసుకుందాం, దాని గురించి మీరు ఇప్పుడు వర్రీ కాకుండా అదేంటో అని. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మొత్తం సాధన ఎన్ని సంవత్సరాలు చేయాలో అనుకుంటారేమో గురువులు, ఎక్స్పర్ట్స్ ఉద్దేశం ఏంటంటే 360 రోజులు చాలు అని. నా కోరిక అంటే 4 రోజులు చాలు అని. ఇంచంటే నేను ఎక్స్పర్ట్ని కాను గనక, అంతే కదా, ఎక్స్పర్ట్స్కి వస్తే తెలుస్తుంది. అంచేత నా కోరిక ఏంటి అంటే ఈ 360 కిరణాల గురించి కూడా మీరు నెక్స్ట్ 14th కాకువాయిలో జరిగేటటువంటి ఆ మహాభారత యుద్ధంలో లైవ్ టెలికాస్ట్ చేద్దాం. మనం ఎక్కడికి చేస్తామో, ఎలా చేస్తామో, ఏమవుతుందో మనకి తెలియదు. కానీ ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి సాధనా విధానాన్ని మీరు ఇవాళ నుంచి, ఇవాళ చెప్పేస్తాను నేను మీకు ఎలా చేయాలో అని, ఇవాళ నుంచి కాస్త మీరు సిన్సియర్గా చేసుకుంటే 4 రోజులు నిజంగా చాలు. నేను అతిశయోక్తి చెప్పటం లేదు, మీకు మీ సామర్థ్యం తెలియటం లేదు. వచ్చిన పెద్ద గొడవ అది. 3.5 రోజుల్లో ఈ పుస్తకాన్ని లాక్కొచ్చినటువంటి మీరు ఎంత కష్టం అసలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి బొమ్మలు వెతుక్కోవటానికి నిజంగా ట్రై చేయాలంటే 1 సంవత్సరం పడుతుంది అసలు. అదంతా 3 నిమిషాలు అరగంటలో కొట్టేశాడు కంప్యూటర్లో. అతను ఆ టైంకి అక్కడికి రావటం, ఆ పుస్తకం దొరకటం మళ్ళీ అదొక పెద్ద మెరుకులే. అలాగే కాకువాయిలో మీరందరూ కూడా ఈ 360 కిరణాలు చూపించుకోవటం సూపర్ మెరుకుల్ అవుతుందేమో ఈ శకానికే. దానికి అనుగుణ్యంగా మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, 14వ పేజీలో దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రం ఉంది. ఈ స్తోత్రాన్ని మీరు రోజు చదువుకోవాలి. చదువుకుంటానికి ఏముంది, అంతేనా ఇంత చదివితే చేసేస్తామంటే బాగుండదు కనుక, అంత సులభంగా చేయకూడదు కనుక. దీంట్లో ఉన్నటువంటి షట్చక్రాలకి సంబంధించిన వివరాన్ని మీరు గమనించుకుంటూ చదువుకోండి. మొదలెడదాం మనం. 3 సార్లు ఓంకారం చేశాక పేజీ నెంబర్ 45 చూడండి. మూలాధార చక్రము మొదటి అధ్యాయము, సౌభాగ్య సూర్యోదయము. మనందరి జీవితాలలో కూడా ఈరోజు ఆ సౌభాగ్య సూర్యోదయానికి నాంది. దానికి కావలసినటువంటి ఆ బొమ్మను చూసుకోండి. పైన ఉన్నటువంటి స్త్రీ పురుషుల బొమ్మని మీరు గమనించుకోవద్దు. ఆ దేవతాశక్తుల్ని మనం ఇవాళ టచ్ చేయబోతం లేదు. లమ్ అనేటటువంటి అక్షరం ఉంది మధ్యలో. ఐరావతం బొమ్మ పైన సుషుమ్న నాడి కనిపిస్తోంది, అగ్ని నాడి అంటాను దాన్ని. అక్కడ అక్షరాలు కొన్ని దళాల మీద కనిపిస్తున్నాయి, నాలుగు దళాల మీద. వం షం షం సం. మీ మూలాధారం దగ్గర కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ బొమ్మను అక్కడ రీప్రొడ్యూస్ చేసుకోండి. కానీ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ఈ టైటిల్ పేజ్ మీద బొమ్మ ఉంది చూడండి, పసుపు రంగుతో ఉన్నటువంటి బొమ్మ మీ సుషుమ్న. పసుపు రంగుతో ఉన్నటువంటి దండ ఉంది, అది సుషుమ్న. ఆ సుషుమ్న ఇలా ఉంటే ఈ చక్రం ఇలా ఉండాలి. నాలుగు దళాలు, ఇటొక దళము, ఇటొక దళము, ఇటొక దళము, ఇటొక దళము. అర్థమైంది ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇది ఒక దళం, తొడ ఒక దళం, ఈ తొడ ఇంకొక దళం. ఇదే విధంగా వెనకాతల వైపు ఊహించుకోండి, ఇటువైపు ఒక దళం, ఇటువైపు ఒక దళం. ఆ దళాల మీద ఆ అక్షరాలని సూపర్ ఇంపోజ్ చేసుకుని మీరు మూలాధార చక్రం మీద కూర్చున్నట్టు. ఒక ప్లేట్ ఉంది మీ దగ్గర, ఆ ప్లేట్లో ఇటొక దళం ఉంది, ఇక్కడొక దళం ఉంది, రెండు తొడలు, ఇటొక దళం ఉంది, ఇటొక దళం ఉంది. అర్థమవుతుంది కదా? ఒక్కసారి దాన్ని భావం చేసుకోండి. 45వ పేజీ ముందు ఉంచుకునే, రాకపోతే కంగారు ఏం పడకండి, అది రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది. అది కొంచెం అసలు అది చేసేది ఏంటో అలవాటవుతే ఏమవుతుంది, అక్కడ మీ రెండు తొడలే మూలాధార చక్రానికి రెండు దళాలు. అది ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీ శరీరాన్ని దాటి మీరు ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు. ఆ మూలాధార చక్రం యొక్క బాహ్య లక్షణాలు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి రెండు దళాలుగా. ఈ మడత పెట్టామే ఈ కాళ్ళు, ఈ కాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోయాయి అనుకోండి, ఇది ఇలాగా ఈ తొడలు వెనకాతలకు వెళ్ళిపోయాయి, ఇదేమో దీని వెనకాతలకి వెళ్ళదు, అది అలా వెళ్ళిపోయినట్టు మీరు భావించుకోగలిగితే నాలుగు దళాలు అయిపోతాయి. అర్థమైందా? ఆ భావన యొక్క ఇది నాలుగు దళాలు అయిపోతాయి. ఆ దళాలలో వం షం షం సం, ఈ దళాలు మీద ఉన్నటువంటి అక్షరాలు మన శరీరంలో రివర్స్ అవుతాయి అన్నది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ వం షం అనేది మన ఎడం వైపు ఉన్నటువంటి దళాలు, సం షం అనేది కుడివైపు ఉన్నటువంటి దళాలుగా భావించుకుంటూ 14వ పేజీకి రండి. ఆ భావనకి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది, అందుకు చెప్పింది. ఈ శ్లోకంలో ఇప్పుడు నేను చెప్పిన భావనే ఉంది. మూలాధారే వారిజ ముద్రింపబడి ఉన్నాయి. రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఎర్రని రంగులో ఉన్నటువంటి ఆ నాలుగు దళాలు కూడా గణపతికి సంబంధించినటువంటి, ఈశాన్య దిశకి సంబంధించినటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తోంది. ఈ శక్తి మళ్ళా ఎవరు మనకి చెప్పారు? ఆ దత్తాత్రేయ స్వామి చెప్పారు. అంచేత ఆ మూలాధారం దగ్గర ఆ నాలుగు దళాలు భావించుకుంటూ దాని మీద కూర్చున్నటువంటి నేను ఈనాడు నా జీవితంలో జరుగుతున్నటువంటి సౌభాగ్య సూర్యోదయానికి కారకుడైనటువంటి ఆ దత్తాత్రేయ గురుపూర్తికి నమస్కరిస్తున్నాను. దత్త జయంతి నాడు పుస్తక రూపంలో, అక్షర రూపంలో రకరకాలుగా ఆ దత్తాత్రేయుడు మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఇందాక పొద్దున్నే చెప్పాను కదా, ఇంకా దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవటమే తప్ప ఇంకా చేసేదేం లేదు మీరు. అర్థం లేదా? నెక్స్ట్ స్వాధిష్టాన చక్రానికి పేజీ నెంబర్ 51. ఇదే సుషుమ్న అనుకోండి, రౌండ్గా కిందన నాలుగు దళాలు, దాని మీద కూర్చుని ఉన్నాం. ఇది ఇలా పైకి వెళ్తుంది. అది స్వాధిష్టాన చక్రం దగ్గర, స్వాధిష్టాన చక్రం దగ్గర ఇక్కడొక దళము, ఇక్కడొక దళము కలుపుకుంటే ఆరు దళాలు అయిపోతాయి. నాలుగు ఉన్నాయి కదా, ఆ నాలుగు ఇక్కడ కూడా అనుకోండి. అనుకున్న తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే ఇటు మూడు,
దీనికి వెన్నుపూసకి.
అలాగే ఇటు మూడు ఆరు దళాలు చూసుకోండి, ఆరు దళాలు ఎలా ఉంటాయో. ఆ మధ్యన నల్లగా ట్యూబ్ లాగా వెళ్తున్నది ఇది, అంటే ఇదని కాదు శిషమ్న, మళ్ళీ ఇదే అక్కడ అనుకుంటే కష్టం. మీరే చెప్పారు మాస్టారు. ఇక్కడ గురువుగారి ఆత్మకథలో చాలా జాగ్రత్తగా అక్కడ గురువుగారి యొక్క ఆత్మకథకు కుండలిని జాగరణ ప్రోగ్రామ్కి ప్రోగ్రామింగ్ గురువుగారు తన ఆత్మకథలో ఎలా చేశారో దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మొదటి అధ్యాయంలో ఏం చేసాం మనం, సౌభాగ్య సూర్యోదయం అవుతే అది కంటిన్యూ అవుతుంది, అక్కడ నుంచి అది కంటిన్యూ అవ్వాలి తప్ప మూలాధారాన్ని వదిలేసి మీరు స్వాధిష్టానాన్ని గడిపితే లాభం లేదు. ఒకటో క్లాసులో నేర్చుకున్నది వదిలేసి రెండో క్లాసుకి వెళ్తాం, రెండో క్లాసులో నేర్చుకున్నది మర్చిపోయి మూడో క్లాసులోకి వెళ్తాం అంటే ఎలా ఉంటుందో. అలాంటి పనులు చేయకుండా మూలాధారం దగ్గర బేసు ఉంచుకుని ఇంకాస్త పైకి వచ్చి ఆ ఆరు చక్రాలను అక్కడ ఊహించుకుంటే అక్కడ మూడు జన్మల బంధము అర్థమవుతుంది మీకు. గురువులతో సాక్షాత్కారము, గురువులతో మీకున్నటువంటి జన్మ జన్మాంతరాల సంబంధము ఆ చక్రం దగ్గర అర్థమవుతుంది. ఇది తెలుసుకుని చేస్తే రేపే మీకు రావచ్చు. ఇదంతా ఎందుకు మీకు అనుభూతిలోకి రాలేదు అంటే ఇన్నాళ్ళు అసలు అక్కడ అది ఉంది, ఆ స్విచ్ అక్కడ నొక్కాలి అని మీకు తెలియలేదు అనుకోండి. టీవీ ఉంది ఇక్కడ, జేమినీ టీవీ ఏ ఛానల్లో వస్తుందో తెలియదు. ఇంటి వాళ్ళు ఏం చేశారు, జేమినీ టీవీ బాగా అందరూ చూసేస్తున్నారని చెప్పి దానికి లాక్ చేసి వెళ్ళిపోయారు. ఈ మధ్య లాకింగ్ సిస్టమ్ కూడా వస్తుంది కదా, ఛానల్ లాకింగ్ సిస్టమ్, అది మనకు తెలియదు. నొక్కుతున్నాం దాన్ని టీవీ స్విచ్ని, ఠకా 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 ఠగా, జేమినీ రాదు. ఆ లాక్ను కనుక తీసేస్తే ఇమీడియట్గా ఎలా వస్తుందో అదే ప్రాసెస్ ఇక్కడ నేర్పబడుతుంది. నేను ఇచ్చిన ఉదాహరణ మీరు మనసులో ఉంచుకోండి, ఆ ఉదాహరణ అక్షరాల ఇక్కడ నిజం అవుతుంది. రెండవ అధ్యాయంలో మూడు జన్మల బంధము మీకు తెలిసినా మీకు ఎందుకు పనికిరాదు అది. ఎప్పుడు ఆ మూడు జన్మల బంధం పనికొస్తుంది అంటే మార్గదర్శకుడు ఆదేశముతో మీరు కనీసము నాలుగు హిమాలయ యాత్రలు చేయటానికి రెడీ అవ్వాలి. నేను ప్రామిస్ చేశాను చాలాసార్లు, నాకు మా గురుదేవులు ప్రామిస్ చేశారు, మా గురుదేవులు నాకు నా ప్రామిస్ని ఎలా నిలబెట్టుకుంటున్నారో అంత అద్భుతంగానూ నేను నా ప్రామిస్ని నిలబెట్టుకుంటున్నాను. మా గురుదేవులు నాకు చెప్పారు, నేను ఖచ్చితంగా నిన్ను హిమాలయానికి తీసుకెళ్తాను రామకృష్ణ అని. నేను అంతే. కానీ ఆ హిమాలయ యాత్ర స్వాధిష్టాన చక్రము దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే స్వాధిష్టాన చక్రము జలతత్వానికి ప్రతీక కనుక ఘనీభవించినటువంటి జలతత్వం ఉన్న చోటనే ఆ ఋషులు ఉండేటటువంటి దానికి, ఆ హిమాలయాలలో ఆ మంచు ఉండటానికి చాలా అంతర్గతమైనటువంటి లింక్స్ మీకు బోధపడతాయి. ఇందుకు హిమాలయాల్లోనే ఉండాలి, శ్రీశైలంలో ఉంటే మనకి చాలా బాగుండేది కదా. శ్రీశైలంలో కూడా మీరు మంచుని ఘనీభవింప చేయగలిగితే, కానీ కొంచెం సీరియస్గా మీరు దీన్ని తీసుకోగలిగితే మీ ఫ్రిడ్జ్ యొక్క ఫ్రీజర్లో స్వాధిష్టాన చక్రానికి జాగరణకి కావలసినటువంటి ప్రాబ్లమ్స్ మీకు చాలా లభిస్తాయి, సొల్యూషన్స్. ఆ ఫ్రిడ్జ్లు ఆ ఫ్రీజర్లు అవంతా కూడా ఈ ఆధ్యాత్మిక సంపద ఎప్పుడైతే పర్యటన మొదలెడుతుందో అవన్నీ ఆ వస్తువులు వాటింతట అవే వస్తాయి. ఇది ఈ మూడు గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకుని స్వాధిష్టాన చక్రం యొక్క లక్షణాలను అర్థము చేసుకుంటూ గురుదేవుల యొక్క ఈ మూడు అధ్యాయాలు మీరు చదువుకుంటే స్వాధిష్టాన చక్రానికి జాగృతం చేసేటటువంటి తాళం చెవి దొరుకుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో అనాదిగా వస్తున్నటువంటి ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని నేను కూడా ఉల్లంఘించలేను. ఆ నియమం ఏంటి అంటే దారి అవుతే చెప్పబడుతుంది, తాళం ఎక్కడుందో చెప్పబడుతుంది తప్ప తాళం ఎక్కడుందో మాత్రం చెప్పరు. అందులో ఉందంటారు, అందులో ఎక్కడుంది ఆ తాళం, ఏదో ఒక లైన్లో ఒక సెంటెన్స్లో ఒక భావంలో ఒక అనుభూతిలో ఆ తాళం చెవి ఇరికిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఇరికిస్తారు. ఆది శంకరాచార్యులు వారు షట్చక్ర జాగరణకు కావలసినటువంటి తాళం చెవిని సౌందర్య లహరిలో ఇరికించారు. వ్యాసుడు షట్చక్రానికి కావలసినటువంటి తాళం చెవిని భగవద్గీత యొక్క 11వ అధ్యాయంలో ఇరికించాడు. ఈకే గారు చివాట్లు బాగా పెట్టగలరు, కానీ ఇందుకు ఒక విషయంలో మాత్రమే ఇందులో ఆయన కూడా దయతలిచాడు, మంద్రగీత మంద్రజాలం అందులో ఇరికించారు ఈ షట్చక్రానికి కావలసినటువంటి తాళం చెవులు. ఇందుకు ఇరికించారు అంటే ఆవేదన ఉండే ఆరుతున్న వాళ్ళకే అది దొరకాలి తప్ప ఈజీగా సులభంగా ఉన్న వాళ్ళకి అది దొరికితే దాని విలువ ఉండదు. ఒకడు ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. ముల్లా నసరుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి. అతను ఎప్పుడైనా మీకు దొరికితే పరిచయం చేసుకోండి. అది కనిపిస్తాడు, చాలామంది లో దాగి ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు ఈ ముల్లా నసరుద్దీన్ గారు. ఆయన వెళ్ళాడు ఒకసారి ఒక గురువు దగ్గరికి. గురువు గారు నిద్ర పట్టడం లేదు, అస్సలు శాంతి లేదు. మీకేం తెలుసు నాకు ఎన్ని బాధలు ఉన్నాయో, సరే రేపు 75,000 రూపాయలు తీసుకురా అన్నాడు గురువు. తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక గురువు ఏం చేశాడు, పెద్ద ఆశ్రమం అని ఆ సంచి పట్టుకున్నాడు, పరిగెట్టేశాడు. వీడికి సాధారణంగా గురువు ఏమీ తీసుకోడు, అయాచక వ్రతం అపరిగ్రహ వ్రతం ఆయనకి పెద్ద ఇష్టం అని చెప్పి ప్రచారం ఆ గురువు గురించి. అంత ధైర్యంగా తెచ్చేశాడు 75,000 రూపాయలు. ఇప్పుడు ఆ గురువు ఏం చేశాడు, ఆ 75,000 రూపాయలు పట్టుకుని పరుగు తీశాడు. ఇంకా వీడు వెంటబడ్డాడు, డబ్బు సంచిపోతోంది. తిప్పాడు గురువు బాగా అలసిపోయిన తర్వాత ఆవిడ ముల్లా నసరుద్దీన్ గారు, సరే నాయన ఇదిగో నీ సంచి అన్నాడు. అమ్మయ్యా ఎంత శాంతంగా ఉందో అన్నాడు. మన దగ్గర ఉన్నటువంటి వస్తువే మళ్ళీ మనకి తిరిగి లభిస్తుంది. ఆ 75,000 రూపాయలు ముల్లా నసరుద్దీన్ గారే ఇచ్చారు గురువుకి. గురువు ఏం చేశాడు, మళ్ళా ఆ 75,000 గురువుకి తిరిగి, శిష్యుడికి తిరిగి ఇచ్చాడు. భలే శాంతి వచ్చింది వాడికి. రహస్యం అంతా ఎందులో ఉంది అంటే, మీరు పడినటువంటి శ్రమలో ఉంది. మీరు ఎంత శ్రమ పడి దేన్నైతే సాధించగలుగుతారో, ఎంత తపస్సు చేసి దేన్నైతే సాధించగలుగుతారో, అది మీకు ఫలితాలను ఇస్తుంది. కనుక 4 సార్లు మాత్రమే ఈయనని గురువుగారు పిలిచారు, మన శ్రీరామ శర్మ ఆచార్యని ఆయన గురువుగారు హిమాలయాలకి పిలిచారు. మీరు కూడా హిమాలయాలకి వెళ్ళదలుచుకుంటే, గురువు పిలిస్తే తప్ప మీరు హిమాలయాలకు వెళ్ళకండి. ఏమీ లభించదు మీకు అక్కడ, మంచు కూడా లభించకపోవచ్చు. వాళ్ళు పిలిస్తే అన్నీ లభిస్తాయి మీకు. ఇంచేత హిమాలయాలకి మీరు వెళ్ళదలుచుకుంటే, ఈ స్వాధిష్టాన చక్రంలో ఈ శ్లోకం చూడండి, 14వ పేజీలో దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రంలో స్వాధిష్టాని షడ్దల పత్రే తనులింగే బాలాంతావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం ద్రుహిణం తం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఎల్లో కలర్ పీతవర్ణము. బాలాంతావత్ అనేటటువంటి పదం అర్థం చేసుకోవాలి అంటే, దాని కిందనే బాలాంతావత్, దాంట్లో బా భా మా యా రా లా అనేటటువంటి 6 అక్షరాలు ఉన్నాయి. పేజీ నెంబర్ 51లో స్వాధిష్టాన చక్రంలో ఈ 6 అక్షరాలు స్వాధిష్టాన చక్రంలో ఎలా ఇమిడి ఉంటాయో మీరు గమనించుకోండి. బా భా మా యా రా లా ఇక్కడ రివర్సల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలకి రివర్సల్ అవుతుంది. అంటే ఇక్కడ కుడివైపు ఉన్నది మన శరీరంలో ఎడమవైపుకి వస్తుంది, మన దగ్గర ఎడమవైపుకి ఇక్కడ కుడివైపు వస్తుంది బొమ్మల్లో. ఇప్పటికే మీరు 10 అక్షరాలు నేర్చుకున్నారు. మీరు మూలాధారంలో 4, స్వాధిష్టానంలో 10. ఇవి అక్షరాల యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఈ అక్షరాలతో సంబంధించిన ఏ వాక్ అయినా మీరు ఉచ్చారణ చేస్తే వాక్పతి రూపం ద్రుహిణం తం ఎల్లో కలర్ని ఉపయోగించుకుంటూ, ఏంటో దాని అర్థం, అది వీలవుతే మీరు దానికి తగిన కష్టం మీరు పడగలిగితే, కాకువాయిలో చెప్తాను దానికి కావాల్సినటువంటిది. వాక్పతి రూపం ఈ అక్షరాలని కలిపి మీరు ఏదైనా ఒక మాట అంటే ఆ మాట రూపుదాలుస్తుంది. వాక్పతి రూపం అంత అద్భుతమైనటువంటి సాధన ఇది. ఎంత సింపుల్గా ఉందో చూసుకోండి. కానీ సింపుల్గానే ఉంటాయి అన్నీ కూడా. చాలాసార్లు ఐన్స్టీన్ని కొంతమంది అడిగారు, మేము చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ చాలా గొప్ప రీసెర్చ్ అని మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అన్నాడు. సులభంగా ఉంటే చాలా గొప్పది, ఎంత కన్ఫ్యూజ్ చేయగలిగితే అంత చిన్నది. అంచేత ఈ అక్షరాలు అందుకు చెప్పబడుతున్నాయి. ఎందుకు ఈ అక్షరాలు అక్కడ చెప్పబడుతున్నాయో, చాలామంది ఈ వర్ణాలకి గ్రంథులకి చక్రాలకి ఉన్న సంబంధం తెలియదు. ఆ అక్షరాల మీద మీకు పతిత్వము, స్వామిత్వము, మీరు అక్షరాలకి పతి అవుతారు. పది అక్షరాలు ఇప్పటికి నేర్చుకున్నాం మనం. ఈ పది అక్షరాలు కూర్చొని మీరు ఏదైనా ఉంటే ఇక్కడ ఉదాహరణకి, ఉదాహరణలు వద్దులేండి, డేంజర్, ఏదైనా అవుతే ఇప్పుడు ప్రమాదం అది. అంచేత ఆ అక్షరాల యొక్క కూర్పు మనకి కావలసినటువంటి ఫలితాలను ఎలా ఇస్తుందో, పూర్వజన్మల యొక్క సంబంధాన్ని మీకు ఎలా తెలుపుతుందో, ఆ పూర్వజన్మల సంబంధంలో మీ యొక్క గురువు జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నటువంటి ఒక గురువు ప్రతి వ్యక్తికి ఉంటాడు. ఈ శ్రీరామ శర్మ ఆచార్య, ఈ సత్యసాయి, ఈ శ్రద్ధసాయి మీకు గురువులు కాకపోవచ్చు. మదన్మోహన్ మాలవ్య శ్రీరామ శర్మ ఆచార్య గురువు కాదు, కానీ ఎప్పుడైతే ఆయన ఈ గాయత్రిని దాన్ని చేసుకుంటూ ఒక లైన్లో పడ్డాడో అప్పుడు ఆయన అసలైన గురువు. జన్మ జన్మాంతరాల నుంచి ఆయనకి దర్శనం ఇచ్చినటువంటి, సాధన చెప్పినటువంటి గురువు మళ్ళా వచ్చి ఆయన వేలు పట్టుకుని నడిపిస్తాడు, మిమ్మల్ని కూడా అలా నడిపిస్తాడు. ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేశారు కనుక ఈ నెల రోజుల్లోనే దీన్ని సాగదీయటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా స్వాధిష్టాన చక్రంలో మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము, మూడవ అధ్యాయము దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో గురువుగారే చెప్పి ఉన్నారు. మొదటి అధ్యాయానికి ఆయన సౌభాగ్య సూర్యోదయం అని పేరు పెట్టారు, రెండవ అధ్యాయానికి ఆయన మూడు జన్మల బంధము, ఈ జన్మలో సమర్పణ. సమర్పణే కదా మాస్టరు, ఇది చాలా ఈజీ అనుకుంటారేమో, రామకృష్ణ పరమహంసకే చేతగాలేదు, అర్జునుడికే చేతగాలేదు, మీకు చేతొచ్చును అని భ్రమపడకండి. సమర్పణ మనం చేసుకోలేము, సాధన చేసుకోగలం. సమర్పణ చేసుకున్న వాళ్ళు సాధన చేసుకోక్కర్లే. కానీ సమర్పణ చేసుకోగలగటం అనేది అంత సులభం కాదు, చేసేదేదో గురువుగారే చేస్తారు అని చాలాసార్లు మనం నోట్తో అనేస్తాం. కానీ మన గురువు మనకు తెలియదు, తెలుసా మన పూర్వజన్మలు తెలుసా మనకి, ఏమీ తెలియకుండా మా గురువే నాకు అంతా చేసేస్తాడు, క్లిక్ కాదు అది, కనెక్షన్ లేకుండా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక జగత్తులో. స్వయముగా మీ గురువు మీ దగ్గరికి వచ్చి నేను మీ గురువుని అని చెప్పినా ముందు వాడిని క్వశ్చన్ చేయండి అన్నారు శ్రీరామ శర్మ ఆచార్య. ఎవరిని పడితే వాళ్ళని గురువు అంటానికి వెళ్ళలేదు. స్థూల జగత్తులో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా మీ గురువుగా స్వీకరించకండి, ఉండడు. కానీ స్థూల జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, ఈ శ్రీరామ శర్మ ఆచార్య కానీ, ఈ సత్యసాయి కానీ, ఈ సిద్ధిసాయి కానీ, వీళ్ళు మీకు మీ యొక్క గురువు లభించనంత వరకు మీకు చేపట్టుకుని నడిపిస్తూ ఉంటారు, మీకు దారి చూపిస్తూ ఉంటారు. కానీ ఆ అసలైన గురువు ఎప్పుడు వస్తాడు అంటే మీకు అతి తీవ్రమైనటువంటి సాధన ఇస్తేనే వాడు గురువు. 16 ఏళ్ల కుర్రవాడిని పట్టుకుని రోజుకి 8 గంటలు గాయత్రి జపం చేయను ఆయన, గోసంస్కారిత ఆహారం మాత్రమే చేసుకుని ఆయన, అంతకంటే ఎక్కువ వద్దులే, అది తినగలిగితే చాలు నువ్వు. ఏంటి ఆ గోసంస్కారిత ఆహారం అంటే, ఒకే ఒక పిడకడ ఆయన చేత్తో బార్లీ గింజలు ఆవుకి పెట్టాలి, రెండో రోజు అది పేడ వేస్తుంది. రెండో రోజు ఎప్పుడు అది పేడ వేస్తే ఆ పేడని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని, పేడని కడిగేసుకుని, అరగకుండా మిగిలినటువంటి ఆ బార్లీ గింజలు ఏవైనా అందులో ఉంటే దాన్ని వేరు చేయాలి. వేరు చేసుకుని దాన్ని ఎండబెట్టుకుని దాన్ని తన చేతులతోనే పొడిగా పిండిగా మార్చుకుని రొట్టెలు చేసుకుని తినాలి. అది గోసంస్కారం. చాలా చిన్నది చెప్తారు గురువులు. అంటే మా గురువు లభించేశాడు అని ఆనందించకండి. మీకు గురువు లభిస్తే వచ్చే ప్రమాదం ముందే ఊహించుకోండి. ఇది జరిగేవి. అది ఏంటి, ఒకరోజు రెండు రోజులు కాదు, ఇంకా 24 సంవత్సరాలు చేయలే తర్వాత చూద్దాం అన్నాడు సింపుల్గా. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఆయన ఏం కనిపించలే గురువు. చాలామంది మాకు చెప్తూ ఉంటారు మా గురువులు స్వప్నంలో దర్శనం ఇచ్చారని. చాలా మంచిదే, కానీ గురువులు స్వప్నంలో దర్శనం ఇచ్చేది కేవలం మీకు స్ఫూర్తినివ్వటానికే తప్ప నిజంగా గురువు స్వప్నంలోకి రాడు. ఆయనకంత టైం ఉండదు మీ స్వప్నంలోకి వచ్చి మీతో కబులు చెప్తూ కూర్చోడానికి. కాస్త అర్థం చేసుకోండి గురువు యొక్క సత్తాని, ఆ గురువు యొక్క ఇంపార్టెన్స్ని. ఒకవేళ మీతో కబుర్లు చెప్పేటటువంటి గురువు ఎవడైనా లభించాడే అనుకోండి, మీరు వాడికి గురువు అయిపోతారు. ఏం గురువు అంటారు, చాలా ప్రమాదం. గురుత్వము అనేది అర్థం చేసుకోవటము, దానికి తగిన ఆచరణ చేసుకోవటము చాలా చాలా కష్టం, కుదరదు అది. అస్సలు గురువుకి టైం ఉండదు. టైం లేనటువంటి గురువు మీకు చాలా విచిత్రమైనటువంటి సాధనలు ఇచ్చేసి మీరు చేయమని చెప్పి వదిలేశాడేమో అని మీకు అనుమానం వస్తుంది. ఎక్కడ ఏ క్షణంలో అయినా మీకు కాలు జారినా, ఎక్కడ ఏ క్షణంలో అయినా మీకు ప్రమాదంలో వెళ్ళబోతున్నారు అనిపించినా చేతి ఎత్తేస్తాడు. కానీ గురువు కనిపించాలి మీరు ప్రమాదంలో ఉన్నారని. నేను ప్రమాదంలో ఉన్నాను, నేను ప్రమాదంలో ఉన్నాను అంటే కుదరదు. చాలా కష్టాలు చేసాము గురువుగారు, ఇంకేంటుంది నాకు ఊపిరి సరిపోవటానికి లేదు, ఇంక గతి లేదు, మీరు వచ్చి నన్ను ఎందుకు రక్షించరు. ఆయన కనిపించాలి మీరున్నటువంటి పరిస్థితి మీ చేయి దాటిపోయింది అని. నేను అరుస్తున్నాను కదా, నువ్వు ఎంత గట్టిగా అర్చనా విండు, నేను చెప్పాను కదా నాకు ఈత నేర్పిన గురువు నాకు ఎంత అద్భుతంగా నేర్పాడో. ఒకరోజు నాకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతో ఉంటాయి, గంగలో స్నానం చేస్తున్నాం మా తాతగారు నేను మా తమ్ముడు వాళ్ళు. స్నానం చేస్తుంటే ఒక ఆయన పక్కన ఉన్నటువంటి పిల్లలకి ఈత నేర్పుతున్నాడు. మా తాతగారు ఊరుకోకుండా మా మనవడికి కూడా ఇల్లు నేర్పండి అన్నాడు. సరే నన్ను అడిగారు, నేను ఊరుకోవచ్చు కదా, నేర్చుకుంటా అన్నా. సరే ఆయన పట్టుకుని మధ్య గంగ మధ్యలోకి తీసుకెళ్ళాడు నన్ను, భుజం మీద చేయి పెట్టించుకున్నాను. గురువుల దగ్గర చూడండి మీరు, కాస్త అలాంటి గురువు ఎవడైనా దొరికితే చాలా ప్రమాదం. భుజం మీద చేయి పెట్టంటాడు, తీసుకెళ్తాడు మధ్య గంగ వరకు. తీసుకెళ్ళాక ఏం చేశాడు, నన్ను వదిలేశాడు, పక్కకి వెళ్ళిపోయాడు, ఈత కొట్టాను. మీకు తెలియదు అప్పుడు నేను పడ్డ భయం, మధ్య గంగలో ఈత రానివాడిని వదిలేశారు. ఆరుస్తున్నాను నేను, అమ్మో చచ్చిపోతున్నాను పట్టుకో అని విన్నాడు కాసేపు ఆయన. ఎందుకు ఆరుస్తున్నావు నువ్వు, ఈత కొడుతున్నావుగా అన్నాడు. నేను ఈత నిలబడే ఉన్నా, అంతే వచ్చేసింది ఈత. అంచేత మీకున్నటువంటి కష్టాలు, మీరున్నటువంటి పరిస్థితులు, మీకు ఈత నేర్పేశాయేమో, మీకు తెలియటం లేదేమో, నేర్పిస్తే ఆయన ఎందుకు వస్తాడు, రాడు. కనీసం ఆ గురువు చెప్పాడు నీకు ఈత వచ్చిందని. ఈ గురువులు చెప్పరు కూడా, రాలేదంటే వచ్చిందనే అనుకోవాలి మనం. ఇది మనం అర్థం చేసుకోవాలి గురుతత్వంలో. మీ యొక్క సాధన యొక్క తీవ్రత ఆ గురుదేవుల ఆత్మ ఇది కానీ, లేకపోతే షిర్ది సాయి జీవిత చరిత్ర. అసలు నా గురువు నుంచి నేను దృష్టి 12 ఏళ్ళు పక్కకి తిప్పుతేగా అన్నాడు ఆయన. 12 ఏళ్ళు నా గురువునే చూస్తూ ఉన్నాను అన్నాడు. మీరు షిర్ది సాయి చరిత్ర చదివి ఉంటే చూస్తే అని, అంతే కదా మీరు చేయండి అన్నాడు. వాళ్ళకేం పోయింది, మీరు నీ దృష్టి నా మీద ఉంచు, నేను ఎప్పుడూ నిన్ను చూస్తానన్నాడు షిర్ది సాయి. ఆయన అది 12 ఏళ్ళు చేశాడు, మనం ఒక నిమిషం కూడా చేయము. ఇది ఆ గురు శిష్య సంబంధంలో మీ యొక్క సాధన తీవ్రతను మీరు ఎంత పటిష్టం చేయగలుగుతారో అది ఆ స్వాధిష్టాన చక్రంలో వస్తుంది. కనుక దాని పేరే స్వాధిష్టానము. మిమ్మల్ని మీరు అధిష్ఠించగలుగుతారు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు ఏ విధమైనటువంటి కఠోరమైనటువంటి సాధనైనా మీరు చేసుకోగలుగుతారు. కానీ ఇవంతా చేసుకుంటూ మనసులో ఒకటి గుర్తుంచుకోండి, సాధన సాధన కొరకు చేయటం లేదు. కళ్ళు మూసుకున్నారు, స్వాధిష్టాన చక్రం దగ్గర బో బ్రహ్మాండంగా బంగార రంగుతో వెలిగిపోతున్నాయి అక్షరాలు, మంచిదే. కానీ అక్షరాలు వెలగటం ఇంపార్టెంట్ కాదు, ఆ 6 చక్రాలు ఆ 6 దళాలు కనిపించటం కూడా ఇంపార్టెంట్ కాదు. మీ యొక్క కనీసము 3 జన్మల వెనకాతలు ఉన్నటువంటి గురువులతో ఉన్న బంధం తెలియటం ఇంపార్టెంట్. ఇవేమీ కనిపించకపోయినా ఖచ్చితంగా మీ మనస్సు అక్కడ ఉండి గురువుగారి ఆత్మకథలో ఆ 3 జన్మల యొక్క వివరణ ఎలా ఆయనకు లభించిందో అక్కడ ఇచ్చాడు ఆయన సీక్రెట్. ఆయన చాలా బల్ల గుద్ది ఈ మాటలు చెప్పాడు. ఆయన ఆ వాగ్దానం, ఇదివరకు ఏ గురువు అయినా అలాంటి వాగ్దానం ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ పుస్తకం వెనకాతలు ఉన్నటువంటి వాగ్దానం చూసుకోండి. నా చేత హిమాలయాలలో నివసిస్తున్న గురుసత్తా అనేక సాధనలు చేయించి, సాధనలు కూడా గురువే చేయిస్తాడు, గురువు అనుగ్రహం లేకపోతే మీరు సాధనలు చేసుకోలేరు. వాటికి కావలసిన వనరులను ఎలా సమకూర్చి పెట్టిందో, కుండలిని జాగరణకు పాత్రత పెంచుకుంటున్న సాధకులకు, అది అండర్లైన్ చేసుకోవాలి. మీ పాత్రత మీరు పెంచుకోవాలి, ఆయన ఇవాళ అది పాత్రత. కానీ మీరు కనుక పాత్రత పెంచుకుంటూ ఉంటే తగిన రీతిలో మార్గదర్శనం చేసే సంపూర్ణ బాధ్యత రాబోయే 200 సంవత్సరాల వరకు నావి అన్నాడు ఆయన. ఆ పాత్రత పెంచుకోవటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ కోసం ఈ పుస్తకాన్ని నేను మీకు అందిస్తున్నాను. నేను గురుదేవుల ఆత్మకథలోని ఆ 3 అధ్యాయాలు జాగ్రత్తగా మీరు చదివి స్వాధిష్టాన చక్రము ద్వారా జన్మ జన్మల బంధము గురువులతో మీకు ఎలా ఏర్పడిందో మీకు తెలియకపోతే, కేవలము జన్మ జన్మల బంధము మాత్రమే మీకు తెలిస్తే జాగ్రత్త పడండి, దాన్ని ఉపయోగించుకోకండి, అది చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. ఈ జన్మ జన్మల బంధం మనం ఎందుకోసం కోరుకుంటున్నాం అంటే గురువుతో మనకి సంబంధం ఎప్పుడుందో అని తప్ప, ఈ స్నేహితుడితో నేను ఎన్ని జన్మల నుంచి సంబంధం ఉంది, ఫలానా వ్యక్తితో నాకు వాడికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే కిందటి జన్మలో వీడు నన్ను పొడిచేశాడు, ఈ జన్మలో వీడిని నేను పొడవాలి, ఇలాంటి రావచ్చు. అందుకే అశ్వధారా వ్రతం అన్నాం దీన్ని. చాలా జాగ్రత్తగా ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి సూచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ హద్దు దాటకండి. స్వాధిష్టాన చక్రం అయిపోయిన తర్వాత మణిపూరక చక్రం 58వ పేజీ. ఈ మణిపూరక చక్రంలో ఆత్మకథలోని అధ్యాయాలు చూడండి. ఆ అధ్యాయాల పేర్లు మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఆ మణిపూరక చక్రాన్ని మీ నిత్య జీవితంలో ఉపయోగించుకోవటం ఎలాగో. మార్గదర్శకుని ఆదేశము, 4 సార్లు హిమాలయ యాత్రలు. బీజాలు, హిమాలయ యాత్రలు జరిగిపోవు, హిమాలయ యాత్ర కావాల్సినటువంటి బీజాలు ఏర్పడతాయి. 4వ అధ్యాయము, 3 కార్యక్రమాల నిర్వహణ. దీన్ని నేను చాలా రిపీటెడ్గా మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. నేను వ్యక్తిగత కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా ఈ కుండలిని జాగరణ, కుండలిని సాధన మీకు ఏదో ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఇవ్వదు. ఆ 3 కార్యక్రమాలు మీరు సహజంగా నిర్వర్తిస్తేనే. ఏంటా 3? కుటుంబము, ముందు వ్యక్తిగత. వ్యక్తిగత జీవితంలో మనం గురువుల యొక్క శిష్యులమే, ఇంకా అక్కడ మనకి ఏ విధమైనటువంటి కన్సెషన్స్ లేవు. కుటుంబంతోకి వచ్చేసరికి మనం చాలా తప్పుటడుగు వేస్తూ ఉంటాం. అనేక మంది అనేక రకాలుగా నాతో రకరకాలుగా చెప్తూ ఉంటారు కుటుంబ విషయాలలో. కానీ ఆ కుటుంబ విషయాలలో వాళ్ళు చెప్పే మాటలు బట్టి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీకు అనవసరం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు గురువుగారి శిష్యులు అయ్యారా లేదా, వాళ్ళకి భగవంతుడి మీద భక్తి ఉందా లేదా, లేకపోతే వాళ్ళు ఆ భక్తిని ఎలా చూపించుకుంటున్నారు, మీకు అనవసరం అది. ఎప్పుడు నేను ఇచ్చేటటువంటి ఉదాహరణ గుర్తుంచుకోండి, కుటుంబము అంటే రైల్వే స్టేషన్లో జీవించడం. అంతకంటే ఎక్కువ విలువ దయచేసి కుటుంబానికి ఇవ్వకండి. ఆధ్యాత్మిక సాధనాత్మలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాం, అదే స్టేషన్కి ఇంకా కొంతమంది వచ్చారు, రైలు ఎక్కాలి, రైలు రాలేదు, మీకు కాఫీ తాగాలనిపించింది, వాడితో మాట్లాడుతున్నారు, ఏమంటారు, కాఫీ తాగుతాం వస్తారా అంటారు, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, లేకపోతే అక్కడ ఏదో సూట్ కేసు మీద కూర్చుని ముసలావాళ్ళు కూర్చుని ఉంటే, మీరు రాలే అమ్మగారు కొని నేను మీకు మంచిగా తీసుకొచ్చేస్తానని, లేకపోతే మీకు కాఫీ తీసుకొచ్చిస్తానని అంటాం, కాఫీ తీసుకొచ్చి ఆవిడికి ఇస్తాం అంతే. తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఏంటో మనం గమనించాం. ఇక్కడ కూడా అంతే, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి మీరు మీ బాధ్యతలను మాత్రము సక్రమంగా నిర్వర్తించండి తప్ప, వాళ్ళు మీ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా సభ్యులు వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారా లేదా అన్నది మీకు అనవసరం. అది వాళ్ళ గురువు చూసుకుంటాడు. మీరు వాళ్ళకి గురువులు అనుకుంటే మీరు చూడండి, అంటే అనుకో, గురుత్వం వహించడానికి తగిన బ్యాక్గ్రౌండ్. ఒకసారి శ్రీరామ్ శర్మ ఆచార్య చూసి ఆయనతో మిమ్మల్ని పోల్చుకుని మీరు కూడా అలాంటి స్థితిలో వ్యక్తులు అవుతే మీ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా గురుత్వం తప్పదు అప్పుడు వహించాలి. కానీ అనవసరంగా మీ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళకండి. మరి ఏం చేయాలి, మీరు చదువుకుంటున్నారు, వాళ్ళకి చదవటానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చగలిగినంత సమకూర్చండి. వాళ్ళకి కలిగినంత అనేది ఆపరేటివ్ వర్డ్, అది చూడండి, మీరు చేయగలగాలి. అది మీరు చేయలేని ఎవడో వచ్చి నాకు 2 కోట్ల రూపాయలు ఇచ్చే నాన్నగారు అంటే, ఇప్పుడు మాస్టర్ చెప్పారు పిల్లల్ని ఏమో చదవద్దు, వాళ్ళ అడిగింది ఇచ్చేయని చెప్పి మీరు 2 కోట్లు ఇవ్వడానికి ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళారనుకోండి, చాలా ఇబ్బందుల్లో పడిపోతాం మనం. అంచేత మీరు చేయగలిగినంత, మీరు చేసేదంత, మీకు మీ బాధ్యతలు, మీ శారీరక ఆర్థిక వనరులు చేయగలిగినంత మనస్ఫూర్తిగా ప్రేమగా చేయండి. ప్రేమ అంటేనే అర్థం వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం, మీకు కావాల్సింది అడగటం. డిక్టేటర్షిప్ అవుతుంది, రాక్షసత్వం అవుతుంది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ప్రేమ కాదు, మా పిల్లల మీద ప్రేమ ఉంది కనుక నేను కొడుతున్నాను సార్ వాళ్ళని, అసలు చితక బాధ ఎద్దును, ఎందుకో బాధ లేదు, వాళ్ళ అదృష్టవంతులు బతికిపోయారు ఇవాళ, కుదరదు, వద్దు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీరు ప్రేమగా మాట్లాడటం నేర్చుకోండి. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు జీవిస్తారు. మీరెవరు డిసైడ్ చేయడానికి వాళ్ళు ఉచిత రీతిలో వెళ్తున్నారో కాదు, కానీ కుటుంబంలో జీవిస్తున్నాం కనుక కుటుంబంలో భాగ్యం ఉంది, భాగస్వామ్యత్వం ఉంది కనుక డిస్కస్ చేసుకోండి. ప్రేమగా చెప్పగలిగినంత చెప్పండి తప్ప ఎప్పుడూ ఆదేశించకండి, అది చాలా అవసరం. ఇంతవరకు ఏ గురువు ఏ శిష్యుడికి ఆదేశించలేదు, యథేచ్ఛసి తథాకురు. అర్జునుడు లాంటి శిష్యుడికి, శ్రీకృష్ణుడు లాంటి గురువు, వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సంబంధము, నరనారాయణ సంబంధము, ఎన్ని జన్మల సంబంధము అది. మహాభారత యుద్ధం లాంటి దేశ భవిష్యత్తును నిర్ధారణ చేసేటటువంటి పరిస్థితిలో కూడా నువ్వు ఇది చేయలేదు. నాయనా బాబు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయబాక, ఏదో ఒకటి చెప్పు అని మొత్తుకుంటాడు, మళ్ళీ 2 చెప్తాడు, ఇదైనా చెయ్యి అదైనా చెయ్యి అంటాడు తప్ప. అలాంటప్పుడు మీరెవరు శాసించడానికి, అర్థమైంది ఇది ఎందుకు చెప్తున్నాను, మనం చేసేటటువంటి తప్పు ఇది, ఇది మీరు తప్పు కరెక్ట్ చేసుకోలేకపోతే మణిపూర చక్రం దాటరు, ఎన్ని జన్మలు ఎత్తినా దాటలేరు, ఇది కరెక్ట్ చేసుకుంటే రేపే దాటేయచ్చు. ఇచ్చేతంటే గురువులు అక్కడ చూసేది మీకు ఆ మానసిక పరిపక్వత వచ్చిందా లేదా చూస్తారు తప్ప, ఆ మానసిక పరిపక్వత వచ్చాక మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టరు ఎట్టి పరిస్థితితో. కానీ ఆ పరిపక్వత రావాలి. ఒకరోజు మాత్రం నేను చాలా ప్రేమగా మాట్లాడతాను, తేనె కూడా నాలికి రాసేసుకుందాం, చూసారా ఇంత మందంగాను నేను మాట్లాడితేనే తుంపర్లు తీయ తీయగా పడుతున్నాయి. నటన ఎందుకు నిజంగా చేయగలిగినంత ఆ ఆప్యాయత, ఆ ప్రేమ మీరు ఎంత తేగలరో చేస్తో సమాజంలో కూడా అలా జీవించండి, సమాజంలో కూడా అలా జీవించండి. ఇందాక అతను శిర్ది సత్సాయిబాబా గురించి చెప్తున్నాడు కదా, భూత వైద్యుడు వచ్చి ఘాటు పెట్టేసి నిమ్మకాయ అది వేసి మంట పెట్టేస్తున్నాం, దానికంటే పెద్ద మంటలు మన పిల్లలు మనకి చేయరు, మంట పెడతారనుకోండి వాళ్ళు, కానీ ఆ భూత వైద్యుడు అంత మంట పెడుతున్నారని నేను అనుకోను. కానీ ఏం చేశాడు సత్సాయి, ఏమన్నా చిరునవ్వుతో సహించాడు, తన్ని తాను టెస్ట్ చేసుకున్నాడు. నేను రేపు ప్రపంచానికి నేను గురువుని అని చెప్పబోతున్నాను కదా, మరి నా ఆచరణ ఎలా ఉంది అన్నది తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్లే సాధన ద్వారా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉంటే మనము కూడా సాధన ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నెల రోజులు దీక్షగా తీసుకోండి, వీలవుతే ఇది గురు దీక్షగానే స్వీకరించుకోండి. దమ్మున్నవాళ్ళు, సాహసం ఉన్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు కాకువాయిలో మళ్ళా మనం కలుసుకునేంత వరకు ఇక్కడ చెప్తున్నటువంటి నియమాలను ఆచరణాత్మక నియమాలు, సాధనాత్మక నియమాలు చెప్పటంలే నేను. కుటుంబంతో ఎలా మెలగాలి, సమాజంతో ఎలా మెలగాలి, మీ సాధనని మీరు ఎలా చేసుకోవాలో మీకు చాలాసార్లు నేను చెప్తూనే వచ్చాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ వాక్కులో క్రూరత్వం ఉన్నంత వరకు, మీ వాక్కులో పదును ఉన్నంత వరకు, మీరే ఈ పనులు చేస్తున్నారు అనే భావన ఉన్నంత వరకు ఆ గురువు రాడు మీ దగ్గరికి. ఆఖరికి సాధనలు కూడా గురువు నా చేత చేయించాడంటాడు ఈయన. ఇన్ని సాధనలు చేసి మనం రెండు సార్లు ముక్కీలు అయినానేసి నేను సాధనకుండా అంటాం. ఆ భావన, ఆ మణిపూరక చక్రం యొక్క సాధనాత్మకమైనటువంటి విశేషాలు నాలుగో అధ్యాయంలో మూడు కార్యక్రమాల నిర్వహణ మీరు ఎంత బాగా ఈ నెల రోజుల్లో చేస్తారో నేను చెప్పాను. నేను ఎవరైనా వచ్చి నా దగ్గరికి, మాస్టారు మీరు ఈ కార్యక్రమాలన్నీ చెప్పటం వల్ల మా ఆయన నాకు కనిపించడం బాధేశాడు, మా ఆవిడ నాకు తిండి పెట్టడం బాధేసింది, వేస్టింగ్, ఎందుకు పనికిరారు మీరు. మీరు ఎక్కడున్నారో అక్కడ మీ వర్తని ప్రూవ్ చేసుకోండి. ఎందుకు అక్కడ మిమ్మల్ని గురువులు పెట్టారు, మీ అనేక జన్మల కర్మని అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి మిమ్మల్ని ఆ కుటుంబంలో ఆ చోట ఆ బంధుత్వాలు కల వాళ్ళుగా గురువులే పుడతారు, అక్కడ పెట్టిస్తారు మిమ్మల్ని. ఆ బాధ్యతను మీరు వదిలేసినప్పుడు, పెద్ద బాధ్యతను మీరు స్వీకరిస్తారని ఎలా నమ్మమంటారు గురువుల్ని, నమ్మరు. మీ బాధ్యత మీరు స్వక్రమంగా నెరవేర్చారా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు తృప్తి పడితే చాలు, పక్కవాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, పక్కవాళ్ళు నాకు మార్కులు వేశారు మాస్టారు, మార్కులు వేసారు పక్కవాళ్ళు కాదు, అబ్బబ్బో మీరు చాలా గొప్ప సాధకుడు అని పది మంది అన్నారనుకోండి, నాకు డౌట్ వస్తుంది మీరు సాధకులు కాదేమో అని. ఇంచేత వాళ్ళకి తెలిసేటట్టు ఎందుకు చేశారు మీరు? అసలు మీరు చేస్తున్నటువంటి 6 గంటల సాధన కానీ 7 గంటల సాధన కానీ అసలు తెలియకూడదు ఎవరికి. గురుదేవులు చేసేటటువంటి సాధన ఎప్పుడూ రాత్రిపూటే ఉండేది, అందరూ నిద్రపోయిన తర్వాత మీరందరూ రెడీ అయిపోయారనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే మీ మధ్య పోటీ పెడతాను ఆ రోల్ ఇవ్వటానికి. 36 మంది వచ్చారనుకోండి, సరే అందులో 18 మంది, కానీ నా కోరిక ఏంటి మీరందరూ రెడీ అయిపోయి వచ్చేసి నన్ను కన్ఫ్యూజ్ చేసేసి ఎవరికి ఏ రోల్ ఇవ్వాలో తెలియక సరే అందరూ అన్ని రోల్స్ వేసేయండి అనే స్థితికి నేను వచ్చేయగలిగితే అంతకంటే అదృష్టం ఏమీ ఉండదు. స్వస్తి.